కుపుత్రులు ఉంటారు, కుమాత ఉండదు అనుకున్నాను. నువ్వు కుమాతవి, ఎందువల్ల? నీ వల్ల కొడుకు పాడయ్యాడు గనక. పిల్లలు పాడైపోతే మన వల్ల ఆ తల్లి తల్లి, ఆ తండ్రి తండ్రే, ఛీ దౌర్భాగ్యాల అని వెంటనే ఆయన ఆ రోజులోనే కోపంతో విడాక్ 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 అన్నాడంతే గెంటి పారేశాడు భార్యని, విడాకులు ఇచ్చి పంపేశాడు వెంటనే. అంటే అంత కోపం వచ్చింది, ఇటువంటి పెళ్ళం ఉన్నా లేకపోయినా ఓటే అనుకున్నాడు. వెనక ముందు చూడకుండా వెడబట్టుకుని భార్యని గెంటేశాడు. ఈ కుమారుడు బ్రతికుండగానే చచ్చిన వాడితో సమానం, ఇలాంటి కొడుకు పుట్టపోతే ఏమిటి అనుకున్నాడు ఆయన. ఈ దృష్టిలో పెట్టుకోవాలి ఆయన అన్నమాట. కుపుత్రత్వంబు కంటే నపుత్రత్వంబు మేలు అని శ్రీనాథుడు ఈ కాశీఖండంలో దీన్ని అనువాదం చేశాడు. కొడుకులు పుట్టకపోవడమే మంచిదట ఇలాంటి నీచులేని కొడుకులు పుట్టడం కంటే. ఎందుకంటే ఇలాంటి కొడుకులు పుట్టడం అనుకుని వెంటనే సంకల్పం చెప్పుకుని, నా కుమారుడు గుణనిధి అనేవాడు చచ్చాడు, వాడికి నేను ఇప్పుడే తిలోదకాలు ఇచ్చేస్తున్నాను అని చేతిలో నువ్వులు పోసుకుని నీళ్లు పోసుకుని విడిచిపెట్టేశాట. అంటే ఇక కొడుకు చచ్చినట్లు లెక్కేశాడు. ఈ పెళ్ళం ఎక్కడికి పోయిందో ఏడుస్తూ పోయింది. ఇక పాపం కుమారుడికి ఈ విషయం తెలిసింది గుణనిధికి. వాడికి ఇప్పుడు పశ్చాత్తాపం కలిగింది, ఎంత పాపాత్ముడిని నేను, మా అమ్మని మెడబట్టి గెంటించేశాను, మా అమ్మ లేకపోతే ఇంకింటికి ఏం పెడతాను, మా నాన్న చాలా కోపి, ఇప్పుడు కనుక నేను ఇంటికి వెడితే పచ్చడి బండతో బుర్ర బద్దలు కొట్టి చంపి మళ్ళీ తిలోదకాలు ఇస్తాడు, కాబట్టి ఇంటికి వెళ్ళడం అనవసరం, ఇప్పుడు నేనేం చెయ్యాలి, ఇంతకాలం జోదగృహంలో డబ్బులున్నాయి కనుక ఇంత అన్నం పెట్టి నన్ను జోదవాడనిచ్చారు, ఇప్పుడు డబ్బు అయిపోతే వీళ్ళు ఉండనిస్తారా అనుకుంటూ ఉండగా నిజంగానే ఆ జోదశాల నిర్వహణ చేసేవాడు వచ్చి, నీ దగ్గర ఇంకా డబ్బులున్నాయా లేవా అన్నట్ట. అయిపోయాయి అనగానే మెడబొట్టు గెంటేశాడు. జోదశాలలో ఉండనిస్తారా, మాట వరుసకు కూడా ఉండనివ్వలేదు. ఎంతో పూర్వం వీడి దగ్గర ఎంతో డబ్బు తీసుకున్న వేశ్యలు ఉన్నారుగా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళు మెడబొట్టు గెంటారు. ఊళ్ళో ఎంతో పూర్వం వీడి దగ్గర ఎంతో సొమ్ము తిన్నటువంటి మిత్రులు ఉన్నారు, వాళ్ళంతా డబ్బు పోగానే ఒక్కళ్ళు దగ్గరికి రానివ్వలేదు, ఎవడు రానిస్తాడు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, ధనం ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ధనం దుర్వినియోగం చేసిన వాడు తర్వాత రోజుల్లో పశ్చాత్తాపడతాడనడానికి వీడి జీవితం ఉదాహరణ. ఇప్పుడు వాడు ఏడ్చేట, ఇప్పుడు నేనేం చెయ్యను, ధనము నిప్పచ్చరంబు విద్యయుహులకి, నా దగ్గర డబ్బా లేదు, పోని చిన్నప్పటి నుంచి చదువుకున్నానా, విద్య లేదు, విద్య మాట వరసకు కూడా లేదు, రామశబ్దం కూడా నాని దౌర్భాగ్యుని నేను, ఇది వరకు ఇతరులకు దానం చేశాను, ఇప్పుడు దానం చేయడానికి నా దగ్గర డబ్బు లేదు. దానం అంటే వేసేలకి దానం, అది వాడి దృష్టిలో దానం అట, వాళ్ళందరికీ డబ్బు పట్టుకెళ్ళి ఇచ్చాను, ఇప్పుడు ఏదైనా పెడదామంటే నా దగ్గరే లేదు, ఇంకా మిగిలింది భిక్షాటనం. చూస్తూ చూస్తూ నా ఊళ్ళో నేను వెళ్ళి ముష్టెత్తుకు బ్రతకనా, ఇది దరిద్రం కదా, కాబట్టి ముష్టి మంచిది కాదు, కాబట్టి భిక్షాటనతో ఎలా బ్రతకాలి, భిక్షాటన నీచం కదా, పైగా నన్ను చూసి అసహ్యించుకుంటారంతా, ఇంక ఇక్కడ ఉండలేను. ఇప్పుడు అర్థమైంది వాడికి విద్య యొక్క గొప్పతనం. నచోర కార్యము నచరాజహార్యం నభ్రాతృభాజ్యం నచ భారకారి వ్యయీకృతే వర్ధతయేవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. అన్నిటికంటే గొప్ప ధనం విద్యాధనం. ఒక వ్యక్తి కష్టపడి చదువుకున్నాడు, విద్య నేర్చుకున్నాడు, ఈ ధనం ఎవడు దొంగతనం చేస్తాడు? శ్రీ విద్యని కష్టపడి నేర్చుకునే విద్యను ఎవడు పెట్టుకెళ్ళాడు? ఈ నాలుక మీద ఉన్న విద్య చచ్చినప్పుడే పోతుంది, ఇంకెవడి వల్ల కాదు దాన్ని దొంగతనం చేయటం. లోకంలో ధనం పోవడానికి ఆస్కారం ఉంది, దొంగలు ఎత్తుకుపోతారు, దొంగలు ఎత్తుకుపోయేది సామాన్య ధనం, లౌకిక ధనం, విద్యాధనం ఏ దొంగ ఎత్తుకెళ్ళలేడు. రాజులు అంటే గవర్నమెంట్ వారు మన దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే ట్యాక్స్ వేస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ అంటారు. పూర్వకాలంలో మహారాజులు వారి యొక్క ఆదాయాన్ని బట్టి, వారి వారి యొక్క వృత్తులను బట్టి పన్ను వేసేవారు. ఇప్పుడు పన్ను వేసి పట్టుకుపోవడానికి విద్యాధనం మీద ఎవడు వేయగల ట్యాక్స్? ఇప్పుడు నేను ఉన్నాను, నేను చదువుకున్న పురాణాల మీద ఏం ట్యాక్స్ వేస్తాడు? వేస్తే మాత్రం అది ఎలా కడతాం? పురాణాలకు ట్యాక్స్ ఏముంటుంది? అదే డబ్బుకైతే ట్యాక్స్ ఉంటుంది. కాబట్టి దొంగాడు ఎత్తుకుపోలేనిది, ప్రభుత్వం పన్ను వేయలేనిది ఏదన్నా ఉందంటే అది విద్యాధనమే. ప్రస్తుతానికి దేవుడి దేవల్ల విద్య మీద మాత్రం చదువుకున్న దాని మీద ఎవరు ఇంకా ట్యాక్స్ వేయట్లేదు. ఇక అన్నదమ్ములు పంచుకోగలరా? పద్మాకర్ గారి దగ్గర బాగా ధనం ఉందనుకుందాం కాసేపు, అది పంచుకోవడానికి ఏ అన్నదమ్ములు రావచ్చు, పిల్లలు రావచ్చు. ఇప్పుడు విద్యాధనాన్ని ఎవడు పంచుకుంటాడు? పంచుకునే అవకాశం లేదు, కష్టపడి నేర్చుకోవలసిందే. కానీ గురువుగారి సేవ చేసి గురువుగారి దగ్గర ఉన్న విద్యను నేర్చుకోగలరు తప్ప ఈ విద్యాధనాన్ని పంచుకోవడం కుదరదు, పెంచుకోవడం కుదురుతుంది. కానీ అందుకని నా భ్రాతృభాజ్యం అన్నదమ్ములు పంచుకోవడానికి పనికిరాని ధనం ఇది, పంచుకోలేరు. నచ్చ భారకారి, డబ్బు కట్ల కట్లగా పెట్టుకెడితే అది బరువు పెరుగుతుంది. బంగారమైనా బరువే, డబ్బు కట్లయినా బరువే. పూర్వం అంటే రూపాయి బిళ్ళల కింద పెట్టుకెళ్ళేవారు కనుక అది ఇంకా బరువుగా ఉండేది. కానీ విద్యాధనం బరువు ఉండదు. ఈ కాస్త బుర్రలో ఎన్ని పురాణాలు, ఎన్ని ఇతిహాసాలు, ఎన్ని శాస్త్రాలు ఉంటాయి, ఎన్ని శ్లోకాలు ఉంటాయి, ఇది ఏమన్నా మనకు బరువా? ఏం బరువు కాదు. కాబట్టి బుర్రలో ఉన్న విద్య మనకేం బరువు కాదు. ధనం అయితే బరువు, విద్యాధనం బరువు కాదు. ఎంత బాగా చెప్పారంట ఆ రోజుల్లో, దొంగలు ఎత్తుకుపోలేరు, ప్రభుత్వం పన్ను వెయ్యలేదు, అన్నదమ్ములు పంచుకోలేరు, బరువు కానిది. ఖర్చు పెట్టే కొద్దీ పెరుగుతుంది. పైగా మన దగ్గర ఉన్న 500 నోటు ఖర్చు పెట్టామంటే మళ్ళీ 500 నోటు రాదు. ఓ 1000 రూపాయలు మన దగ్గర ఉంటే వాళ్ళ ఉంటాయి, రేపొద్దున ఖర్చు అయిపోతాయి. కానీ ఇప్పుడు ఈ విద్యాధనం ఉన్నది, ఇప్పుడు నేను చదువుకున్న విద్య ఉంది కాసేపు, ఈ పురాణం చెప్పేస్తే ఖర్చు అయిపోతుందా? ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది కనుక. రోజు చదివే కొద్దీ, రోజు చెప్పే కొద్దీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కాబట్టి వ్యయము చేసే కొద్దీ పెరిగేది విద్యాధనం. మీరు చదువుకున్న విద్య పెరగాలంటే రోజు చదవాలి. ఇప్పుడు రోజు మీరు శివసహస్రనామం 10 సార్లు చదవగా చదవగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఒకసారి చదివి ఆ తర్వాత చదవకపోతే మర్చిపోతాం. అందువల్ల ఖర్చు పెట్టే కొద్దీ పెరిగేది విద్యాధనం. అందువల్ల విద్యాధనం సర్వధన ప్రధానం, ధనములన్నిటిలోకి గొప్పతనం విద్యాధనమే. విద్య లేనివాడు ఎందుకు పనికిరాడు? ఆ విద్య నా దగ్గర లేకుండా అయిపోయింది ఏడ్చాడు ఆయన. చోరబాధాధికము చే చూరవో ధనము ధనమునే ఎన్ని చందముల దళప. ఎంతో అందంగా ఈ శ్లోకానికి అనువాదం చేశాడు శ్రీనివాదుడు. దొంగలెత్తుకుపోయే డబ్బు డబ్బా, ఏ రకంగా చూసినా విద్యాధనమే ధనం కదా, ఆ విద్య లేకుండా అయిపోయాను, మా అమ్మకి అన్యాయం చేశాను అని ఏడ్చి ఇంక ఈ ఊరు వదిలి ఎక్కడికైనా బ్రతుకు తెరువుకి పోదాం. ఏదో ఒక ఊళ్ళో ఎక్కడో చోట ఇంత అన్నం పెట్టకపోతారా? ఏ శ్రీశైలమైనా వెళ్ళిపోతే అక్కడ అన్నసత్రాలు ఉంటాయట, అవి ఆ అన్నసత్రాలకు వెళ్ళి అన్నం తిని బతకపోతానా అని ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఎక్కడో ఇప్పుడు పాకిస్తాన్ అన్నారు కదా మీకు, అక్కడ నుంచి ఆ కంపెనీ నుంచి కాలినడకన ఎలా కనబడితే అలా వెళ్ళిపోయాడు దారి. ఎటు పెడతాడో తెలియదు వాడు. వాడికి ఒక ఊహ లేదు, ఒక ప్రణాళిక లేదు, ఒక నిర్ణయం లేదు. కనిపించిన త్రోవ వెంట వెళ్ళాడు. అలా 3 రోజులు తిండి లేక మల 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 మాడి నడిచేట దారిలో. పాపం తల్లిని ఏడిపించిన పాపం, దుర్వ్యసనాలు అలవాటు చేసుకున్నటువంటి పాపం, ఎన్నో రకాలుగా ఎంతోమందికి ద్రోహం చేసిన పాపం, దైవద్రోహం, నాస్తికులతో స్నేహం చేసిన పాపం, ఈ పాపం అంతా వీడిని ఇప్పుడు ఏడిపించడం మొదలెట్టాయి. అందువల్ల వాడు 3 రోజులు తిండి లేక మలమలమలమాడి ఒక రోజున అడవిలో చీకటి పడ్డాక కింద ఉంటే క్రూర మృగాలు వేదపడతాయని చెట్టెక్కి కూర్చున్నాడు. ఒక అడవిలో నడుస్తున్నట్టు వాడు 3 రోజులు అడవిలో నడిచి నడిచి ఆ అడవి అంతా క్రూర మృగాలకు నిలయం. భయంకరమైన సింహాలు, పులులు ఇవన్నీ ఉన్నాయి. అందువల్ల ఈ అడవిలో ఉంటే ప్రమాదం, కింద ఉంటేనని ఏదో చెట్టు కనపడితే చెట్టెక్కి కూర్చున్నాడు. ఎత్తైన పెద్ద చెట్టు అనమాట ఆ చెట్టెక్కి కూర్చున్నాడు. ఆ చెట్టు మీద చలికి వణిగిపోతూ, అది శివరాత్రికి ముందు రోజులవి, మాఘమాసం, అందువల్ల గజగజ వణిగిపోయాడు వాడు. అసలు ఊళ్ళల్లో కంటే అడవుల్లో చలి ఎక్కువ ఉంటుంది, ఆ చలికి తట్టుకోలేం. అందుకనే వాడు గజగజలాడిపోయి వణికిపోయి తట్టుకోలేక తిండి లేక కడుపు నకనకలాడిపోతూ ఉంటే ఆ చెట్టు మీద కూర్చుని ఏడ్చాడు. ఆకలి వల్ల నిద్ర పట్టదు, చెట్టు మీద ఉంటే పడిపోతానేమో నిద్రపోతేనని ఆ పైనున్న పంచితోటి చెట్టు కొమ్మకి తనను తానే బంధించు కూర్చుని ఆ పూట ఏడ్చాడు వాడు. అరుణగభస్తి బింబముదయాద్రిపై పొడతేరా, గిన్నెలో పెరుగును వంటకం బువడ పిల్దియలు కుడువంగ పెట్టు నిర్భర కరుణాధురీణయగు ప్రాణము ప్రాణము తల్లి అన్నదే హరహర హరహర ఎవరింక కడుపారగ పెట్టెదరీప్సిత అన్నముల్. ఆహా, అమ్మకి సాటి వచ్చే దైవం ఉన్నదా ఈ లోకంలో, తల్లికి మించిన దైవం లేదన్నారు. నమాతు పరదైవతం అని శాస్త్రాలు చెప్పాయి. ఎందువల్ల, నేను ఎంత పాపాత్ముడైనా, దుర్వ్యసన పరాయణుండైనా, జోదగాండైనా, మా అమ్మ తెల్లవారుజామున లేచి, ఎందుకని వీడు తెల్లవారుజామున 4 గంటలకు వెళ్ళిపోయేవాట జోదానికి, మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు. అందుకని రాత్రి వచ్చేదాకా తిండి లేక ఎక్కడ మలమల వాడిపోతాడో వీడని జాలిపడి తెల్లవారుజామున లేచి చద్దన్నం పెరుగులో కలిపి చిక్కని చక్కని పెరుగన్నంలో ఆవకాయ పెచ్చులు నంచి పెట్టేది. పైగా మామూలు ఆవకాయ కదది, వడపిందులు అని వాటికి పేరు. వడపిందులు అంటే ఏమిటి, వేసవకాలంలో ఇంతంత కాయలు పెరగకుండా రాలిపోతాయి అప్పుడప్పుడు. మామిడికాయలు కొన్ని పిందులు పిందులు కింద రాలిపోతాయి. ఆ పిందులకి ఇంకా పూర్తిగా లోపల టెంక్ ఉండదు. పూర్వకాలంలో ఆ పిందులను ఏం చేసేవారట, ఆ పై ముచ్చిక తీసి సన్నగా ఘాటు పెట్టి అందులో ఉన్న జీడి వెల్లిగా లాగేవారు. కొంచెం కొంచెం తయారవుతున్న జీడి వేటికి లాగి ఈ కోసినటువంటి పిందిని ఊరగాయ పిండిలో నానబెట్టేవారు. ఆవ పిండిలో ఆవ పిండి కారం కలిపి నూనె పోసి అందులో నానబెట్టేవారు, ఊరబెట్టేవారు. పిండి పిండి పీళంగా ఊరబెట్టారు కనుక ఊరవిందులు అనేవారు వాడు. వడవిందులు అంటారు, వడదెబ్బకి రాలిపోయినటువంటి పిండిలు కనుక అవి నిజంగా ఉంటాయి. ఆవకాయ పిండిలో బాగా నానితే ఊహయ్ బాబాయ్ ఏమి రుచో, దాన్ని అన్నంలో కలుపుకు తింటే అందులో పెరుగన్నంలో నంచుకుంటే స్వర్గానికి బెత్తడి దూరంలోకి వెళ్ళినట్టు ఉండేది. అంత బాగుండేవి పూర్వం అనమాట. అంటే పూర్వం కల్తీ చల్తీలు కావు కదా ఒరిజినల్లు. ఇప్పుడు నూనె కొనాలంటే భయం, నెయ్యి కొందామంటే భయం. ఓ రామచంద్ర ప్రభు, ఏ పదార్థంలో రుచి ఉండదు కదా. వేసవకాలంలో మామిడి పండు తింటే నాలికంత దురద పెట్టి మంట వచ్చి 3 రోజులు ఉపన్యాసం చెప్పలేకపోయినా మధ్యన. ఏమిటా ఈ మంట ఏమిటి దురద ఏమిటి అని తెలిస్తే తర్వాత తెలిసింది. దాని మీద అన్ని కెమికల్స్ చల్లుతాట రసాయనాలు. ఈ మామిడి పండుకు రంగు వస్తుంది, ఈ రంగు తిన్నామంటే రంగు పడుతుంది అనేది ఇదనమాట అసలు హాస్యం. ఎంత దరిద్రంగా తయారైపోయాయంటే ఈ మధ్యకాలంలో మహాభయంకరం. అన్నీ కల్తీయే, పండు రుచి ఉండదు. పోనీ యాపిల్ పండు తింటే కసా 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 ప్లాస్టిక్ తిన్నట్టే. ఇది సరిపోక ఈ చైనా వాళ్ళు కుట్ర పని, చైనా బియ్యం అంటది, ప్లాస్టిక్ బియ్యం. ప్లాస్టిక్ తోటి బియ్యంగా తయారు చేసి పంపితే ఆ బియ్యం ఎంతసేపు ఉడికినా తింటే ఏమవుతుంది, కడుపు అంతా ఒకటేమంట. కళ్ళు మంటలు వస్తున్నాయి, అన్నం తింటే అరగదు, ఒకటే. తేనుపులు ఎందుకు వస్తున్నాయంటే ఈ గ్యాస్ ట్రబుల్ ఎందుకు వస్తుందంటే ప్లాస్టిక్ బియ్యం వల్ల. ఈ మధ్యన మహానుభావులు గనక భరత్ గుప్తా గారు, గొప్ప ఈవో గారు ఇలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారనమాట. చాలా స్ట్రిక్ట్గా వాడు ఎవడో పట్టుకొచ్చేట ప్లాస్టిక్ బియ్యం మొత్తం కిందకి దొల్లించేసేట వాడి చేతే. చాలా గట్టిగా ఉండాలండి ఇలాంటి వాళ్ళు. కొంతమంది నీతిపరులు నిజాయితీపరులు ఉన్నారు కాబట్టే ఇంకా ఈ లోకంలో మనం అంతో ఎంతో అన్నం తింటున్నాం. గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే మనం శ్రీశైల దేవస్థానం లాంటి దేవస్థానం చాలా అరుదుగా ఉంటుంది. నేను మొహమాటం లేకుండా ఉన్నదున్నట్టుగా కొండబద్దలు గట్టిగా చెప్తున్నాను. ఇన్నేళ్లుగా ఉపన్యాసం చెబుతున్నానా, ఇక్కడ ఉన్నంత పవిత్రమైనటువంటి బుద్ధి కలిగిన సిబ్బంది చాలా చోట్ల అరుదుగా ఉంటారన్నమాట. అందుకే ఇక్కడికి ప్రతి సంవత్సరం వాళ్ళు అడగగానే ఉపన్యాసానికి ఎందుకు వస్తున్నానంటే కేవలం సిబ్బందిని బట్టి. ఇలాంటి నిజాయితీ పరులు భక్తి కలిగినటువంటి వాళ్ళు ఎటువంటి అర్చకులు అంటే అసలు ఇక్కడ గుళ్ళో కడితే వాళ్ళ ముఖం చూస్తేనే ప్రసన్నత్వంతో ఉంటుందన్నమాట. శివుడికి మారు రూపాలు అన్నట్టుగా ఉంటారు వాళ్ళు. అందువల్ల ఎప్పుడైనా అక్కడ పనిచేసేటటువంటి ఉత్తముల వల్ల ఆ ఆలయానికి కూడా పవిత్రత వస్తుంది. మీరు శ్రీశైల శిఖరం దగ్గర ఒక శ్లోకం చూశారు కదా, అర్చకుడు అక్కడున్న సిబ్బంది ఇటువంటి వాళ్ళ పవిత్రత్వం వల్ల ఆలయంలో ఉన్న దేవుడికి కూడా శక్తి పెరుగుతుంది. అది కరెక్ట్, ఆ శ్లోకం గుర్తుపెట్టుకోండి. అక్కడ పనిచేసేటటువంటి వాళ్ళ వల్ల దేవుడు ఆనందం పొంది తన శక్తిని పూర్తిగా లింగంలో ఆ అమ్మవారిలో కేంద్రీకరిస్తాడు. ఎప్పుడైనా అందువల్ల పనిచేసేవాళ్ళు గొప్పవాళ్ళు అయి ఉండాలి, నిజాయితీ పరులు అయి ఉండాలి, ఉత్తములు అయి ఉండాలి. కల్తీ శాల్తీలో ఏం ఉపయోగం లేదు ఎవరికి కూడా. కానీ పూర్వకాలంలో అలాంటి వడపిందులు రుచి కలిగినటువంటి పిందులు ఉండేవి. ఆ పరమ పవిత్రమైన ఆహారం మా అమ్మ నాకు పట్టుకొచ్చేది. పెరుగన్నం గిన్నెలో, వెండి గిన్నెలో, బంగారు గిన్నెలో చిక్కని చక్కని పెరుగన్నం కలిపి పట్టుకొచ్చి వడపిందెలు నంచి మళ్ళీ నేను తినలేనేమో అని నోట్లో తానే పెట్టేది. కలుపు కూడా అరకుండా వీడికి బద్ధకమేట, అందుకని కలిపి పెట్టేది. ఆ తర్వాత ఇంత తాంబూలం వేసుకుపోయేవాడిని. ఈ విధంగా సూర్య భగవానుడు తూర్పు దిక్కున ఎర్రని కిరణములతో ఉదయించే సమయమున కల్లా కడుపు నిండా అన్నం పెట్టి నన్ను ఆటకి పంపేది మా అమ్మే. అటువంటి తల్లికి సాటి వచ్చే దైవం ఎక్కడన్నా ఉంటుందా? ఎంత గొప్పది మా అమ్మ. ఆ అమ్మకి అన్యాయం చేశాను. మా అమ్మని ఇంట్లోంచి బయటికి మా నాన్న తరిమాడంటే దానికి మూల కారకుండి నేనే పరమ పాపాత్ముణ్ణి. హరహర, తల్లి వంటి దేవత ఎక్కడా లేదని ఇప్పుడు గుర్తుకొచ్చింది. కానీ ఏం లాభం, ఇప్పటికే జరగవలసిన అనర్థాలన్నీ జరిగిపోయాయి, జరగవలసిన అనర్థం పూర్తయిపోయింది. శివశివ, ఇక నాకు ఎవడు పెడతాడు కడుపార అన్నం? అమ్మ దూరం అయిపోయింది, అన్నం పెట్టేవాడు లేడు అని మలమల వాడి ఏడ్చి అప్పుడు అమ్మను గుర్తుకు తెచ్చుకుని ఏడ్చేట. అందుకే అమ్మ దగ్గర నాన్న దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఏడిపించకూడదు, గుర్తుపెట్టుకోండి. పిల్లలు ఎప్పుడైనా సరే వాళ్ళ విలువ రేపు పొద్దున భవిష్యత్తులో తెలుస్తుంది. పెళ్ళయ్యాక వెళ్ళిపోయాక ఎంతోమంది ఆడపిల్లలు మా అమ్మ నాన్న ఎంత బాగా చూశారు, నీ మొహం తగలేను, నువ్వు సరిగ్గా చూడలేదని ఇప్పుడు ఏడుస్తున్నారు. ఇప్పుడు ఏడిస్తే ఉపయోగం ఉంది. అందుకే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లిదండ్రులకి సాటి వచ్చేవాళ్ళు లేరు అని ఈ గుణనిధి కథ ద్వారా మనం తెలుసుకోవాలి. అందంగా రాశాడందుకే శ్రీనాథుడి పద్యాన్ని, హరహర ఎవరింక కడుపారగ పెట్టెద రీప్సిత అన్నములు అని. 3 రోజులు మాడి ఏడ్చి ఆ రాత్రంతా గజగజలాడిపోయాడు. అలాగే ఆ మాడుతున్న కడుపుతో ప్రొద్దుటే లేచి ఆ అడవి దాటి వాడి పూర్వజన్మ సుకృతం వల్ల ఎక్కడో ఎక్కడో ఉంటుంది కొంత సుకృతం, చిట్ట చివరికి వాడు కాశీక్షేత్రం చేరాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకదాన్ని మించిన ఒకటి, నువ్వా నేనా అనేవి అన్నీ గొప్ప క్షేత్రాలే. అందులో శ్రీశైలమేమో శ్రీశైల శిఖరం దృష్ట పునర్జన్మన విద్యతే, కాశ్యాంతు మరణాన్ముక్తి, ఈ రెండింటికి అంత పవిత్రత ఉన్నది. వీడు అదృష్టం వల్ల కాశీ చేరాడు.
భక్తియోగ పదన్యాసి వారణాసి భవదురిత శాత్రవ ఖరాసి వారణాసి స్వర్ణదీతట సంభాసి వారణాసి పవనక్షేత్రములవాసి వారణాసి.
బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు బుల్లి పద్యంలో కాశీ మహిమని చెప్పాడు. ఇందులో ఆయన భూమి మీద పుట్టాక ప్రతివాడు ఏదో ఒక సమయంలో ఏదో ఒక పాపం చేయకుండా ఉంటాడా. భవము అంటే పుట్టుక, సంసారం. ఈ సంసారములో మనం చేసిన దురితములు పాపములను నరిక అవతల పారేసే పదునైన కత్తి వారణాసట. భవ దురిత శాత్రవ ఖర అసి. మనం సంసారములో ఈ జన్మెత్తిన తర్వాత చేసిన పాపములన్నీ శత్రువులు. ఈ పాపములనే శత్రువులను నరికి అవతల పారేసే పదునైన కత్తి వారణాసి అని అర్థం అన్నమాట. స్వర్ణదీతట సంభాసి. స్వర్ణది అంటే ఆకాశికంగా మందాకిని. స్వహ అంటే స్వర్గము. స్వర్గములో ఉండే నది గనక స్వర్ణది అంటే గంగానది, మందాకిని. పరమ పవిత్రమైన ఆకాశగంగ భూలోకానికి వచ్చి నిరంతరం ప్రవహిస్తోంది కాశీక్షేత్రం దగ్గర. ఆ గంగానదీ తీరంలో తలతల మెరిసిపోతున్న పవిత్ర పట్టణం వారణాసి. ఇక పవిత్ర క్షేత్రాలలో వన్నెకెక్కిన దివ్యక్షేత్రం వారణాసి. ప్రళయకాలంలో కూడా నాశనం కాని దివ్యక్షేత్రం వారణాది. భక్తి ఒక యోగమైతే ఆ భక్తి యోగం తన పాదం పెట్టిన దివ్యస్థలం వారణాసి. ఆ క్షేత్రానికి చేరాడు. వాడు అడుగుపెట్టిన రోజు సరిగ్గా సూర్యోదయం అవుతోంది, శివరాత్రి. ఆ రోజు శివరాత్రి పర్వదినం నాడు సూర్యోదయ సమయంలో అక్కడికి అడుగుపెట్టాడు. అక్కడ ఎవరినైనా ఏమండి ఇంత అన్నం ఉంటుందా అని అడిగితే వాడు పకపకానవి, వాడు శివరాత్రి రా, శివరాత్రి నాడు ఇక్కడ అన్నం ఎవడు తింటాడు, ఎవడు అన్నం పెడతాడు, ఈ పూట మేము ఉపవాసం ఉంటాం, రేపు ఉదయం నీకు కావాలంటే ఆలయంలో భోజనం పెడతామన్నారు. హో అరే నాయన, 3 రోజులు అడవిలో నడిచాను, అంతకుముందు 1 రోజు భోజనం లేదు, ఇవాళ అప్పుడే 5వ రోజు, 5వ రోజు కూడా ఇంకా కూడు నీళ్లు దొరకలేదని ఏడుస్తూ, సరే అయితే రేపైనా భోజనం పెడతారా అంటే గ్యారంటీగా పెడతారు. ఈరోజు శివాలయానికి బయట ఒక పెద్ద మండపం వేశారు. కాశీకి ఊరు బయట ఓ పెద్ద మండపం వేస్తారట. ఆ కాలంలో ఆ పెద్ద మండపం మామూలు మండపం కాదు, 1,00,000 మంది పడుకోవడానికి పనికొచ్చే మండపం. ఆ మండపంలో ఓ పార్థివలింగం పెట్టి, పార్థివలింగం అంటే ఏమిటి, మట్టితో తయారు చేయబడిన లింగం. పార్థివము అంటే పృథివ్యా యదం పార్థివం. పృథివీ అంటే భూమి. భూమి మీద ఉన్న మట్టితో తయారు చేయబడిన లింగం కనుక దానికి పార్థివలింగం అని పేరు. ఆ పార్థివలింగాన్ని మేము ఓ పందిట్లో పెడతాం, అభిషేకం చేస్తాం. ఆ లింగం చుట్టూతో కూర్చుని అర్ధరాత్రి లింగోద్భవ కాలం దాకా భజన చేస్తాం. తెల్లవారుజామున మళ్ళీ ఆ ఈశ్వరుడికి నైవేద్యాలు పెట్టి ఆయన చుట్టూతో పెద్ద తెర కట్టి ఆ తెర లోపల బయటికి కనబడకుండా నైవేద్యాలు ఉంచి వాటిని ఆయనకి నివేదన చేసి ఆ తర్వాత అందరికీ వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం చేస్తాం. అద్భుతమైన భోజనాలు పెడతాం, పులిహార, దద్దోజనం, పాయసం పెడతాం. నువ్వు కూడా మాతో పాటు ఈ మణికర్ణికా ఘట్టంలో గంగానదిలో స్నానం చేసి శివ దర్శనం చేసుకుని ఆ మండపానికి వచ్చాయి, అక్కడ భజనలో పాల్గో, ఇక రేపు నీకు ప్రసాదమే ప్రసాదం అన్నారట వాళ్ళు. పోన్లే, ఈ ప్రసాదం కోసమైన వీళ్ళతో పాటు స్నానం చేద్దాం, వీడికే నమ్మకం ఉండి కాదు, కేవలం ప్రసాదం భక్తి వల్ల. అలాగేనని వాళ్ళతో కలిసి కొంతమందితో కలిసి ఎవరు బ్యాచ్లు వాళ్ళకు ఉంటాయిలేండి ఇక్కడ, అందుకని అందులో కొంతమందితో వీడికి స్నేహం కుదిరింది, వాళ్ళతో కలిసి స్నానం చేశాడు. ఇప్పుడు మనం దర్శనాలకు వెళ్ళేటప్పుడు ఎవడి జీపు వాడిదే కదా, ఈ 10 మంది ఒక గ్రూప్ అనమాట, వాళ్ళ జీపులోకి మళ్ళీ 2 వాడిని పొరపాటు ఎక్కనివారు, ఏ నిన్న ఆ జీపులో వెళ్ళు, ఇవాళ ఇందులోకి ఎందుకు వస్తామంటారే. అలాగా ఈ బ్యాచీలు వాళ్ళు భక్తుల యొక్క గుంపులో ఒక గుంపులో విడిచేరాడు, వాళ్ళతో కలిసి స్నానం చేశాడు, వాళ్లతో కలిసి డుంటి విఘ్నేశ్వరుణ్ణి, కాశీ విశ్వేశ్వరుణ్ణి, అన్నపూర్ణని అందరినీ చూశాడు. దర్శనం చేసుకుని ఊరవతలున్న తాత్కాలికమైన ఒకనొక శిబిరం దగ్గరకు వచ్చాడు. ఆ శిబిరంలో పార్థివలింగం, ఆ లింగం చుట్టూతో పెద్ద డేరాలాగా గుడ్డలతోటి ఆచ్ఛాదన కట్టారు. అంటే తాత్కాలిక ఆలయం అన్నమాట. ఆలయంలో ఒకవైపు గుడ్డ తొలగించారు, అంటే ఎదురుగుండా కూర్చున్న వాళ్ళకి ఆ శివలింగ దర్శనం అవుతుంది. దానిని భజన ఇంకా ఆడంబరాలతో చేయవలసిన అర్చనలన్నీ చేసి పూజించి సంతృప్తి పెట్టారు అక్కడ ఉన్నటువంటి అర్చక గణం. ఆ తర్వాత అర్ధరాత్రి వేళ అందరూ కలిసి ఆ తాత్కాలిక ఆలయానికి ఎదురుగుండా ఒక పెద్ద విశాలమైనటువంటి లోగిల్లో కూర్చుని భజన మొదలెట్టారట. ఎప్పుడూ కూడా శివరాత్రి పర్వదనన్నాడు అర్ధరాత్రి 12 గంటల దాకా భజన చేయాలి. లింగోద్భవ కాలంలో చేసే భజన అనంత ఫలదం అంటాడు. ఇంత అంత అని వర్ణించడానికి వీలు కానంత ఫలితం ఇస్తుంది. అందుకే అర్ధరాత్రి 12 గంటలకి నమశివాయ నమశివాయ అనవలసిందే. వీలున్నటువంటి వాళ్ళు భక్తితో భజన పాటలు పాడవలసిందే. అర్చక గణం ఎలాగో మహాన్యాసపూర్వకంగా అభిషేకం చేస్తారు, భక్తులు మాత్రం శివనామస్మరణ చేయాలి. శివనామం భయంకరమైన కోటానుకోట్ల జన్మల పాపాలను తొలగిస్తుంది. అందులో శివరాత్రి నాడు చేసేటటువంటి భజన ఇంకా ఎక్కువ ఫలితం ఇస్తుంది. అందుకని భక్తులంతా అక్కడ కూర్చుని శివ శివ శంభో భవభయహర శంభో అని పాడటం మొదలెట్టారు. వీడు కూడా భక్తుల్లో ఒక భక్తుడి దగ్గర కూర్చున్నాడు. కొంచెం ముందు వరుసలో ఎందుకు కూర్చున్నాడంటే, ఇప్పుడు అక్కడ తాత్కాలికంగా ఆలయం కట్టారు కదా, ఒక పార్థివలింగం చుట్టూత గొడ్డలతోటి ఆచ్ఛాదన కట్టారు, ఆ లోపల బంగారపు గిన్నెలతోటి నైవేద్యం పెట్టారు. ఆ లోపలన్నీ బంగారపు గిన్నెలే. ఆ రోజుల్లో ఆ భజన ఏర్పాటు చేయించిన ఆయన కోటీశ్వరుడు. ఆ రోజుల్లో కోటీశ్వరుడు అంటే ఎటువంటి వాడు ఆలోచించండి. అందుకే ఆయన ఒక గంగాళం, బంగారపు గంగాళం నిండా పాయసం, మరో గంగాళం నిండా పులిహార, ఇంకో దాంట్లో దద్దోజనం, ఇలా అన్ని బంగారపు గంగాళాల్లో పెట్టాట. ఆ బంగారం ఆ గంగాళాల్లో ఉన్న ఆహారం వీడిని తెగ ఆకర్షిస్తోంది అని లొట్టలు వేసుకుంటున్నట్టు వీడు. ఈ భజన ఎంత తొందరగా పూర్తయితే బాగుంటుంది రా బాబు, ఈ చేదస్తపు వాళ్ళు భజన పూర్తి చేసి తొందరగా ప్రసాదం పెడితే బాగుండు. మా చిన్నప్పుడు అలాగే అనిపించేదండి మాకు కూడాను. మేము చాలా స్పష్టంగా చందమామ కథ చెప్పినట్టు చెప్పేవారు ఆయన మంచి కంఠంతో. అందుకని మా నాన్నగారు పురాణం చెబితే తప్పక వెళ్ళేవాళ్ళం. ఆ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి గాజురాజు రామరాజు గారు అన్న ఆయన ఎంతంత పులిహార పెట్టించేవాడు, పిల్లలకి గ్యారంటీగా పెట్టించేవాడు. పులిహార తిన్నట్టు ఉంటుంది, పులిహార కంటే రుచిగా ఉన్న పురాణం విన్నట్టు ఉంటుంది అనుకుని కూర్చునేవాళ్ళం. ఈ కూర్చున్నప్పుడు చివరిలో ఏమనిపించేది అంటే, ఒక్కోసారి అరగంట ఎక్కువ తీసుకున్నారు అనుకోండి పురాణంలో, తొందరగా నాన్నగారు పురాణం పూర్తి చేసేస్తే బాగుండు, ఎదురుగుండా పులిహార పెట్టారు అనిపించేది పిల్లలకి. కాబట్టి ఏ వంకతో అయినా సరే పురాణం వినడం మంచిదే. అందుకే కాబోలు ఆఖరి మీకు కూడా ప్రసాదం బాగా పెడుతున్నారట దండిగా విన్నాను. ఈ ప్రసాదం వంకతో 10 మంది వచ్చారంటే ధరిస్తారు కదా. మరి ఎందుకు చెబుతున్నానంటే, ఇది చిన్నపిల్లలు మేము అలా అనుకున్నట్టే ఇప్పుడు ఈ గుణనిధి అలా అనుకుంటున్నాడు. ఎందుకని, వీడికి 4 రోజుల నుంచి తిండి లేదు, పైగా వీడేం భక్తుడు కాదు. ఈ భజన చేస్తున్న వాళ్ళు ఎంత తొందరగా భజన పూర్తి చేస్తారా, ఎప్పుడు అర్ధరాత్రి దాటుతుందా, ఎప్పుడు ప్రసాదం పెడతారా అనుకుంటూ కూర్చున్నాడు. వాళ్ళు శివ శివ శంభు అంటుంటే తొందరగా భజన పూర్తి చేయండి రోయ్, భజన పూర్తి చేసి ప్రసాదం పెట్టండి రోయ్ అని లోపల లోపల వీడు కొనుక్కున్నాడు. వీడు ఎక్కడ శివశివ అలా అన్నం అన్నం అనం అనుకున్నాడు వీడు. ఏమైతేనే మొత్తం మీద లింగోద్భవ కాలం దాటింది. క్రమంగా 1 గంట అవుతూ ఉండగా ఈ భజన చేస్తున్న వాళ్ళలో ఒక ఆయనకి కొనుక్కొచ్చింది. ఆయన అలా పక్కవాడి భుజం మీద తలపెట్టి నిద్రపోవడం మొదలెట్టాడు. ఈ నిద్ర చాలా ప్రమాదం. ఒకడికి నిద్ర వచ్చిందంటే రెండో వాడికి నిద్ర వస్తుంది. అందులో చల్లగా ఆరుబయట కూర్చున్నప్పుడు భలే నిద్ర వస్తుందండో. అందులో కొందరు పద్యాలు చదివితే ఇంకా బాగా నిద్ర వస్తుంది. ఈ మైకంలో వాళ్ళు ఇలా మెల్లగా తల ఊపుతుంటే నాలాంటి అమాయకులు ఏమనుకుంటారంటే, ఓహో నా పురాణం బాగుందేమో అందుకే వీళ్ళు ఇలా తల ఊపుతున్నారు అనిపిస్తుంది. అవతల వాడు ఏ తన్మయత్వంతో ఊపాడో తెలియక. ఇక్కడ ఈ భజన చేస్తున్న వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు భుజం పెట్టి క్రమంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయారు. శవములు పడేటట్టుగా పడ్డారంటాడు వేదవ్యాసుల వారి పురాణంలో. సాక్షాత్తు శవాలు అయిపోయారట, అంటే అంత గాఢంగా నిద్రపోయారు. అందరూ నిద్రపోయారు, కానీ మొత్తం ఆ మండపంలో నిద్రపోకుండా ఉన్న ఏకైక భక్తుడు ఎవరు, గుణనిధి గారు. పాపం ప్రసాద భక్తుడు. ఆయన కడుపు కరకరలాడుతోంది, వీళ్ళు ఎప్పుడు నిద్రపోతారా, ఎప్పుడు ప్రసాదం తిందామా అని ఎదురు చూస్తున్నట్లు వాడు. అందుకని వీళ్ళు నిద్రపోగానే అమ్మాయా శివుడున్నాడు అండు అని అనుకున్నట్ట. ఎందుకున్నాడు, వీళ్ళు నిద్రపోయారు కనుక. దేవుడున్నాడు, ఉన్నాడు గనకే వీళ్ళకి ఇంత గాఢ నిద్ర ఇచ్చాడు. ఇక వీళ్ళు నిద్రపోయారుగా, నేను లోపలికి వెళ్ళిపోయి ప్రసాదం తింటాను కడుపు నిండా అనుకుని ఆ మండపం మధ్యలో ఉన్నటువంటి గుడ్డలతో కట్టబడిన తాత్కాలిక ఆలయంలో ప్రవేశించాడు. లోపల గుడ్డ దగ్గరికి లాగేసుకున్నాడు. తీరా వీడు లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ దీపారాధన కొండెక్కుతోంది. దీపం సన్నగా అయిపోయింది, ఒత్తి నుసైపోతుంది. ఇప్పుడు దీపం కొండెక్కితే చీకట్లో ఏ మూల పాయసం ఉందో, ఏ మూల దద్దోజనం ఉందో, ఏ మూల పులిహార ఉందో తెలియదు. ఇంకేం తింటాం అనుకున్నట్టు వీడు. దానికి తోడు ఆ దీపానికి పక్కనే గంగాళాల నిండా జీడిపప్పులు బాగా దట్టించిన కిస్మిస్సులు వేసినటువంటి పాయస పాత్ర, పులిహార పాత్ర, అన్నిటి మీద జీడిపప్పులు, ఏ వేరుశనగుళ్ళు, పోపులు కనపడుతున్నాయి. ఇంకా వీడికి మతిపోయింది. ఏం రాస్తారండి, శ్రీనాథ మహాకవి అద్భుతంగా రాశాడు ఈ ఘట్టాన్ని. గృక్కిల్మింగుచు ఒక్క యోధన మహాకుంభంబు వీక్షించు వాడకోణంబున మందరశ్మియుగు దీపాంకూరముల్ మీదికి నెక్కంద్రోచి ఘృతంబునిచ్చి నిజ వస్త్రైకాంశముంచి చేనొక్క ప్రోవిడి ఒత్తినేచెను శిఖిన్ యోజించే వైశ్యానరు. ఆ అన్నపు పాత్రలు చూడగానే నోరూరిపోయింది వీడికి. ఇంతవరకు ఈ మధ్యకాలంలో తిండి చూడలేదు, పైగా వేమో ఘుమఘుమలాడిపోతున్నటువంటి పులిహార పాత్ర, ఈ పాయస పాత్ర ఇవన్నీ చూశాడు. దాంతో గురుక్కిల్ మింగుచు అంటే నోట్లోకి లాలాజలం ఊరిందిట అని గుటకలు మింగేట, దానికి గురుక్కిల్ మింగుట అని పేరు. ఇంత అందంగా రాశాడు శ్రీనాథుడు. మన పౌరాణికులు చాలా గొప్పవాళ్ళు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, రుచిగా దాన్ని వర్ణించాలి. అందుకే మీకు ఎక్కడ పురాణాల్లో చూడండి పదార్థములను వర్ణించని పురాణం ఉందా? భారతం చూడండి, భాగవతం చూడండి, శివపురాణం చూడండి, కాశీఖండం చూడండి, ఎక్కడ చూసినా సరే బ్రహ్మ పదార్థాల కంటే బాగా వర్ణించారు అన్నాన్ని. వాటిల్లో వేసిన పోపుల్ని వర్ణించారు. ఎంత వేగాలో అంత వేగాయి అంటాడు వజీరు. ఈ మధ్యన ఒక మూర్ఖుడెవడో ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ పంపాడు. ఎవడు పంపాడో తెలియదు కానీ నాకు కూడా పంపారు. నా శిష్యులు దాన్ని నాకు వాట్సాప్లోకి తెలివిగా వినిపించారు. ఏంటండి పిచ్చ పురాణంలో ఎంతసేపు బజ్జీలు అంటారు, వేయించారంటారు, పులిహార అంటారు, వర్ణిస్తారు, వీళ్ళకి తిండి తప్ప మరొక అవకాశం లేదానని. అసలు తిండి తినకుండా ఎవడు బతుకుతున్నాడు ఒకసారి ఆలోచించండి. ఎంత కష్టపడి మీరు ఇంత పురాణం విన్నా మళ్ళీ పరుగు పరుగును వెళ్ళి ఏకాదశి అయినా సరే పూరి కూర తినకుండా ఎవడనో ఉన్నాడా? లేకపోతే ఇంకో అటుకులు పులిహార, ఇక్కడికి వచ్చాక మరమరాల పులిహార, దాని బొరుగులు ఏదో అంటారట మరమరాలని, దాంతో అద్భుతంగా పులిహార చేయించుకోకుండా ఎవడన్నా ఉన్నాడా? తిండి మీద వ్యామోహం లేకుండా యావత్ జీవితం ఉపవాసం ఉండి చచ్చిపోతాడు ఎవడన్నా? అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, అన్నం పరబ్రహ్మస్వరూపం. అది దానిని వర్ణించాలి, పవిత్రంగా వర్ణించాలి, దాన్ని ఇతరులకు పెట్టాలి. అన్నము గురించి వర్ణన లేకపోతే అది పురాణమే కాదు పొమ్మన్నాడు. అటువంటిది ఏ దౌర్భాగ్యుడో తెలియదు కానీ ఏమిటో గురువుగారు ఈ మధ్యన పురాణాల్లో అన్నాన్ని వర్ణిస్తారు లేకపోతే పులిహారను వర్ణిస్తారు, ఇది తప్ప పురాణంలో ఇంకోటి లేదా అన్నట్ట. అన్నవాడు పరమమూర్ఖుడు, అటువంటి వాడికి అన్నం లేకుండా ఓ పదేళ్ళు అల్లాడిపోగాక అని నేను చెప్పించట్లేదు, వ్యాసుడు చెప్పిస్తాడు. కాబట్టి అన్నం వంటి పరబ్రహ్మ పదార్థాలను ఎప్పుడు కూడా మనం తోలనాడకూడదు. ఇవాళ తోలనాడితే రేపు పొద్దున్న ఇలాంటి పౌరాణికుల యొక్క వర్ణనలో తప్పు పట్టిన వాళ్ళు ఎంతోమందిని చూశాను. చివరి రోజులు అన్నం లేకుండా మలమలమాడిపోయారు. ఇది నేను చూస్తున్నమాట. అందువల్ల వ్యాసుడు చాలా గొప్పవాడు. మీకు ఆ కథ కూడా చెబుతాను. వ్యాసుడు కాశీ వెళ్ళి తిండి లేక అల్లాడిపోయి అప్పుడు అన్నం గురించి ఎంత వర్ణించాడో తెలిసిన, ఏ పురాణంలో చూసినా వర్ణిస్తారు. మీకు ఎక్కడైనా ఉపనిషత్తులు ఏం చెప్పాయి? అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, అన్నం పరబ్రహ్మస్వరూపం అని చెప్పాయి. అది లేకుండా ఎక్కడ ఎవడుంటాడు? అందుకనే చక్కగా నైవేద్యాలు వర్ణించారు. ఆ నైవేద్యాల్లో ఏది ఎంత వెయ్యాలో చెప్పారు. ఎంతెందుకు? వామకేశ్వర తంత్రంలో శివుడి నైవేద్యమునకు పట్టుకెళ్ళేటటువంటి ఒకవేళ దద్దోజనం పట్టుకెడితే అందులో మిరపకాయలు ఎంత వెయ్యాలి, కేజీకి ఎంత సేరు బియ్యమునకు ఎన్ని మిరపకాయలు వెయ్యాలో వేశారు తెలిసిన మీకు. అందులో ఎన్ని వేరుశనగ గుళ్ళు వేయాలి, జీడిపప్పు ఎంత వేయాలి, అందులో ఎంత పోపు పెట్టాలి, దాంట్లో నెయ్యి ఎంత వేయాలి, ఇవన్నీ వర్ణించారు. ఇవన్నీ పాకశాస్త్రంలో నియమాలు. అందువల్ల ఇక్కడ గృక్కిళ్ళు మింగుచు అన్నాడు ఆయన. అంత రుచి కలిగిన ఆ పదార్థాలను చూడగానే గుటకలు మింగి ఆ పదార్థం దగ్గరికి వెళ్ళాట. అందులో ఆయనకి బాగా నచ్చింది బంగారపు గిన్నె, ఆ గిన్నె నిండా ఉన్న పాయసం. ఎందుకంటే పాయసంలో జీడిపప్పులు ఉన్నాయి, ఆయనకి తీపి ఎక్కువ ఇష్టం, ఆయనకి రోగగ్రస్తుడు కాదు. ఏ మాయదారి మానవులకి లోపలంతా షుగర్ ఫ్యాక్టరీలు, ఏంటి వీడి సంపాదన, వీడి బతుకు ఏమిటి చెప్పండి, పాయసం తినడానికి లేదు, తింటే చస్తాట. పూర్వం రోగులు అంతలా ఉండేవారు కాదు. మనం చేజేతులారా సీట్లో కూర్చుని నడవకుండా రోగాలు తెచ్చుకుంటున్నాం. పిల్లల్ని బాగా నడిపించండి, వ్యాయామం చేయించండి, అప్పుడు ఏ రోగాలు ఉండవు. రోగాలన్నీ సుఖంగా కూర్చోవడంలో వస్తున్నాయి. పొద్దు నుంచి సాయంకాలం దగ్గర పని పాట లేకుండా తినేసి కూర్చుంటే ఏసీ రూముల్లో ఏమవుతాయి రోగాలు రాక? అందువల్ల ఆ రోజుల్లో అతనికి రోగం లేదు, మధుమేహం అనే ఒక రోగం లేదు. అందుకని ఈ పాయసపు గంగాళం పట్టుకుపోయి తిందాం అనుకున్నాడు. మళ్ళీ ఇక్కడ తింటే నేను భోజనము చేస్తూ ఉండగా ఎవడికో మెలకు వస్తే టక్కున దొంగాడాన్ని పట్టుకుంటాడు, తంతాడు ఎందుకు వచ్చింది. పైగా ఇక్కడ భోంచేస్తే గిన్నె ఎత్తుకుపోవడానికి ఉండదు, ఇది బంగారపు గిన్నె. ఈ గిన్నె పట్టుకుపోయి రహస్యంగా మణికర్ణికా ఘట్టం దగ్గర గంగానదీ తీరంలో తినేస్తే తిన్న తర్వాత ఈ గిన్నె కడిగేసి పట్టుకుపోయి ఒక మంచి వ్యాపారకు అమ్మేసుకుంటే, ఆ రోజుల్లో నిజాయితీ పరులు వ్యాపారులు, అందువల్ల నాకు డబ్బిస్తారు, ఉన్నది ఉంటున్నట్టుగా ఎంత అయితే అంత డబ్బు ఇచ్చేస్తారు. ఆ డబ్బుతో మళ్ళీ నేను కొంతకాలం జోదం ఆడుకోవచ్చు. ఇటు అన్నం తిన్నట్టు ఉంటుంది, ఈ బంగారపు గిన్నె అమ్ముకోగా వచ్చిన డబ్బుతో మళ్ళీ కొంతకాలం జోదం ఆడొచ్చు, వేశ్యల దగ్గరికి వెళ్ళొచ్చు అనుకున్నట్టు. వీడి బుద్ధి ఇదే మళ్ళీ. అందుకని ఈ గిన్నె ఎత్తుకుపోదాం అనుకున్నాడు.